ఆ విధంగా మదము అహంకారము ఉన్నటువంటి వారు దెబ్బతింటారని చెప్తున్నాడు. అటు తర్వాత మరో భక్తుడి గురించి చెప్తున్నారు, ఎదుర్ధిం సుత్రాంనో వరద పరమోచ్చైర పిసతి అధశ్చక్రే బాణ పరిజన విధేయ త్రిభువన నతచిత్రం తస్మిన్ వరివసతిరి తచ్చరణయో నకస్యా ఉన్నత్యై భవతి శిరసస్త్వై యవనతిహి. ఇక్కడ చాలా గొప్ప మాట, ఇందాక మనం చెప్పుకున్న మాట, ఎవరి తల పరమేశ్వరుడు ముందు వంగుతుందో వాడి ముందు లోకం అంతా తల ఉంచుతుంది, అది విశేషం. అందుకు మనం లోకాన్ని మెప్పించడానికి ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, లోకేశ్వరుని మెప్పించే ప్రయత్నం చేసుకుంటే లోకం దానంతట అదే మన వెనకాల పడుతుంది, అది విశేషం. మన ఆ ప్రయత్నం మాని లోకాన్ని మెప్పించడానికి నానా ఫీట్స్ చేస్తూ ఉంటాం, దానితో ఫెయిల్ దూరు. దాన్ని లోకేశ్వరుడు ముందు శ్రద్ధగా అర్పణ చేసుకుంటే లోకమే మన ముందు పాదాక్రంతమవుతున్నారు. దానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే బాణాసురుడు అని మరో భక్తుడు గురించి చెప్తున్నారు. బాణహ, ఈ బాణుడు ఎటువంటి వాడు అంటే సుత్రాంనో వృద్ధిం, సుత్రాంనుడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఆయన యొక్క అభివృద్ధిని కూడా తిరస్కరించేలా చేసేట, అంటే ఆ ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే పరిజన విధేయ త్రిభువన, ముల్లోకాలు ఆయన పరిజనుల్లో కొడుచుకుంటూ ఉంటాయి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు వచ్చి బాణాసురుడిని కొడుచుకున్నాడు. ఎందువల్ల అంటే ఇంద్రుడు ఆశ్చర్యపోవలసింది ఏముంది అన్నాడు. నత చిత్రం తస్మిన్, ఇంద్రుడు ఆశ్చర్యపోనక్కర్లేదయ్యా, ఎందుకంటే త్వచ్చరణయోర్ పరి వరివసతిరి, వరివస్య అంటే పూజ అని అర్థం. వరివసతరి అంటే నిన్ను పూజించువాడు, అంటే నీ భక్తుడు అయిన వాడి ఎందు, అంటే నీ పాదములను ఎవరు అర్చిస్తున్నాడో వాడి ఎందు అన్ని ఉన్నతులు వాడికి లభిస్తాయి. ఎందుకు, వాడు నీ పాదాలను అర్చించడానికి తన తల వంచాడు కనుక అందరూ అతని ముందు తల వంచుతారు. అందుకు బాణాసురుడు ముందు సమస్తమైన వారు తల వంచారు అని ఇక్కడ చెప్తున్నారు. వెంటనే మళ్ళీ చెప్పింది రాక్షసు ఉదాహరణేనా అని వెంటనే అనిపిస్తుంది, అవునా లేదా? మొన్న మధ్య ఎవరో ప్రశ్న వేశారు పాపం, ఎందుకంటే కొందరికి శివుడు అంటే ఏమిటో పడదు, అది వారి దౌర్భాగ్యం చేస్తాం. ఎవరికయ్యా శివుడు పడదు అని అంటే భాగవతంలోనే చెప్పాడు, ఎవడి ముందు మనం అమంగళాలు రాసి పెట్టుంటాయో వాడికి శివుడు పడదు. భవాన హోద్వేష్టి శివం శివేతర, శివం శివేతర, శివ ఇతరుడు అంటే అశివుడు అంటే అమంగళుడు, అమంగళుడైనటువంటి వాడే శివద్వేషి అవుతాడు. అందుకు ఇంత చక్కగా శివతత్వం చెప్తుంటే వాడు ఒక ప్రశ్న వేసి పంపించాడు, ఏమంటే ఏమంటే శివభక్తులందరూ రాక్షసులే కనిపిస్తారు, అంటే రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళే శివభక్తులు అవుతారని వాడి దృష్టికి రాక్షసులే కనిపెట్టారు. కానీ బ్రహ్మమురారి సుధార్చిత లింగం అన్నప్పుడు ఒక సుధార్చిత లింగం దేవతల చేత అర్చింపబడ్డారు. ఇంద్రుడు ఎలా అర్చించాడో, వరుణుడు ఎలా అర్చించారో, అష్ట దిక్పాలకులు ఎలా అర్చించారో, సమస్త లోకముల యందు ఆ లోకాధిపతులు ప్రతినిత్యం ఈశ్వరార్చన చేస్తారు మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే నారాయణుడు శివుణ్ణి అర్చించిన విధానం మనకి మహాభారతం చెప్తోంది. యుగే యుగేత కృష్ణేన తోషితోవై మహేశ్వర, ఆ నారాయణుడు ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా శివారాధన చేసేట. అలాగే శివుడి నిత్యం నారాయణ అర్చన చేసుకుంటారు ఒకరి హృదయం ఒకరి కనుక, ఇవన్నీ రహస్యములు. అలాగే మహర్షులు అగస్త్యుడు వ్యాసుడు దధీచి గౌతముడు ఇలాంటి మహాత్ములైన మహర్షులు ఎందరెందరెందరో మనకు కనిపిస్తూ ఉన్నారు, దానవులు ఉన్నారు. ఇదేమిటండి, ఈశ్వరుని ఇంతమంది అర్చిస్తే అందరినీ అనుగ్రహిస్తాడంటే అనుగ్రహిస్తాడు, ఎందుకంటే ఈశ్వర స్వరూపం ఏమిటో మీరు ఆలోచించండి. ఈశ్వర స్వరూపం అంటే అష్టమూర్తులు ఈశ్వర స్వరూపం అంటారు. అష్టమూర్తులు అంటే ప్రకృతి, ప్రకృతి మొత్తం ఎనిమిది విధములుగా ఉంది, ప్రకృతి మొత్తం ఎనిమిది విధాలుగా ఉంటుంది. అది ఎలాగో అంటే ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం, ప్రధానంగా ఎనిమిది. ఇంకా వివరణల్లోకి వెళ్లకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ ఎనిమిది విధమైన ప్రకృతి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి గమనించండి. ఇందులో ఎనిమిది ఒక్కలాగే పనిచేస్తుంటే అందరిలోని జీవ చైతన్యం అందరిలో ఒక్కలాగే పనిచేస్తుందా లేదా చూడండి. చూసే శక్తి మీలో మీ ఎదురుగా ఉన్న వారిలో కూడా అలాగే ఉన్నది, మాట్లాడే శక్తి అందరిలో ఉంది, వాటిని ఎలా వినియోగించుకుంటున్నారంటే పక్కన పెట్టండి. కానీ జీవ చైతన్యం ఒక్కలాగే పనిచేస్తుంది. అదేవిధంగా సూర్యుడు చంద్రుడు నీరు ఇవన్నీ ఎలా ఉన్నాయి, చక్కగా ప్రవహిస్తున్న గోదావరి వద్దకి ఒక హంతకుడు వెళ్ళి నీరు తాగబోతే వీడు హంతకుడు, నేను వీడికి నీళ్లు ఇవ్వను అని వెళ్ళిపోతుందా? అలాగే ఒక తపస్సు వెళ్ళి నీళ్లు తాగుతానంటే వాడికి నీళ్లు ఇస్తుంది. సూర్యభగవానుడు ఉన్నాడు, ఆయన తన కాంతిని కేవలం కొంతమంది మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద ఇస్తున్నాడా? అందరి మీద ఇస్తున్నాడు కదా. కానీ ఈశ్వర స్వరూపమైనటువంటి ప్రకృతి ఇలాగ ప్రపంచంలో అందరికీ తన యొక్క శక్తిని ఎవరు
ఆశ్రయిస్తున్నది వాళ్ళందరికీ ఇస్తుంది. ఎవరు నది దగ్గరికి చేరుకుని వెళ్ళి చేతితో పుచ్చుకుంటున్నారో వారికి దాహం తీరుస్తుంది నది. అలాగే ఈశ్వరుడు కూడా తనని ఎవరు ఉపాసిస్తున్నారో వాళ్ళు అనుగ్రహిస్తున్నాడు. అది ఈశ్వరుడు యొక్క లక్షణం, అది విశేషం. ఆ తర్వాత మళ్ళీ వాడు ఎటు వెళ్తున్నాడు అనేది పరిశీలించి సాక్షిగా గమనించి మళ్ళీ రక్షణ శిక్ష చేసేది ఆయనే. దానికి మరో స్వరూపంతో వచ్చి ఆపనీ చేస్తాడు వదలడు. కానీ మొదట అనుగ్రహించిన దాని విధానంలో ఇది రహస్యం. ఇది తెలిస్తే ఈశ్వర భక్తులు రాక్షసుల దేవతలు పిచ్చి పురుషులు మనకు ఉండవు. ఇది నిజానికి ఏదో మన మేధస్సు పెరిగిపోయి చేసేది కాదు, కేవలం ద్వేషబుద్ధి చేత చేసేటువంటిది. ఎందుకు అనవసరంగా ఈశ్వరునిందా పాపం కట్టుకోవడం మనం? అందుకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. మొత్తానికి బాణాసురుడు వృత్తాంతం చెప్తున్నారు ఇక్కడ. అంటే అటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వారినే పరమేశ్వరుడు అనుగ్రహించాడే. మరి దైవీ ప్రవృత్తి కలిగి చక్కగా సాత్వికంగా ఆశ్రయిస్తే వాడికి ఇహంలో కావలసిన ఐశ్వర్యములన్నీ ఇవ్వడమే కాకుండా కైవల్యాన్ని కూడా ఇస్తాడని చెప్పడానికి ఇక్కడ పుష్కరంత్రి ఉదాహరణలు చూపిస్తున్నాడు మనకి. పైగా బాణాసురుడు పూర్తి వినయ సంపన్నుడు, అతను ఎక్కడ అహంకరించినట్లు కనిపించడు. పేరుకి అసురుడైనా అతను చక్కటి భక్తుడే, అది విశేషం. ఎందుకంటే బలిచక్రవర్తి కూడా రాక్షసుడే కానీ మహావిష్ణు భక్తుడు కదా. అందుకు భక్తుడైన వాళ్ళు రాక్షసుల్లోనూ ఉంటారు, దేవతల్లోనూ ఉంటారు. జాతికి ఏదైనా భక్తికే ఉందండి. అందుకు ఇక్కడ కూడా బాణాసురుడు మహా శివభక్తుడు. ఆ శివభక్తుడైనటువంటి వాడికి శివుడు భక్తవత్సలుడు. ఆ కారణం చేత నన్నెప్పుడూ నువ్వు రక్షించాలయ్యా అన్నాడు బాణాసురుడు. అంటే తప్పకుండా రక్షిస్తాను, నేనే కాదు నా కుటుంబం అంతా నీకు రక్షణకి వినియోగిస్తానన్నాడు. అండి చూడండి, ఆయన ఒక్కడిని పట్టుకుంటే ఆయన కుటుంబం అంతా ఎంగేజ్ అవుతుంది మనం రక్షించడం. అందుకు ఆయన కోటకి ఆయనకి కాపలాదారులుగా ఉన్నారండి ప్రమతులు, గణపతి, కుమారస్వామి, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా రక్షకుల్లా ఉన్నారండి బాణాసురుడికి. ఎంత గొప్ప విశేషం చూడండి. అయితే ఈ బాణాసురుడు కూడా ఊరుకోకుండా, స్వామి నాకున్న శక్తులన్నీ నీకే వినియోగిస్తున్నాను, నాకు మరొక్క శక్తి ఉందయ్యా, ఆ ముచ్చట తీర్చుకోవాలి. ఆ ముచ్చట నువ్వు తీర్చుకోనివ్వలేదు. అదేమిటి అంటే రణకండూతి. అతనికి అదే బాధ, యుద్ధం చేయాలన్న సరదా. యుద్ధం చేయాలన్న సరదా నాకు తీరడం లేదు. యుద్ధం చేయాలంటే ఎవరితో చేయాలి? మహా మగవాడు ఎవరంటే శివుడే, మగటిమి గల మహారాజు. అందుకు నీతో యుద్ధం చేసి నమస్తే అస్తు ధన్వనే అన్నారు కదా, అందుకు మహాధన్వి అయినటువంటి నీతో యుద్ధం చేయాలనుంది అంటే పిచ్చివాడా, ఆ ముచ్చట కూడా తీరుతుందిలే అని చెప్పాడు ఆయన. అది ఎప్పుడో జరిగింది, అది జరిగి చాలా కాలం అయిపోయింది. ఎంతో కాలం పాలన చేశాడు బాణాసురుడు, అద్భుతంగా పాలన చేస్తున్నాడు. బాణుని రాజ్యం చాలా సంపన్నంగా ఉండేది. అలాంటి సమయంలో మా అందరికీ తెలుసు ఉషా అనిరుద్ధుడు, బాణాసురుని యొక్క కుమార్తె ఉషా, కృష్ణుని యొక్క మనుమడు అనిరుద్ధుడు, వారిరువురి యొక్క వివాహ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి యుద్ధం చేయడం, అక్కడికి శివుడు కూడా వెళ్ళి ఆయన ఓడిపోయినట్లుగా ఉండడం. ఇక్కడ శివుడు ఓడిపోయాడు చూడండి, కృష్ణుడు ఉన్నతి. అక్కడ దీన్ని బట్టి మనకి ఏంటంటే క్వచిత్ బ్రహ్మ, క్వచిత్ విష్ణు, క్వచిత్ రుద్ర ప్రశస్తి, ఇవన్నీ తత్వములు వీటిలో దాగి ఉన్నటువంటివి. అప్పుడు పరమశివుడు చాలా సంతోషించాడు. అటుపై బాణుడు కృష్ణుని నమస్కరించి ఉషానరుద్ర వివాహం దగ్గరుండి జరిపించాడు. ఆ తర్వాత బాణునికి ఏమొచ్చింది? పరమశివుని యొక్క ప్రమద గణాల్లో ఒకరయ్యాడు. అది విశేషం, బాణునికి లభించిన ఉన్నతి అది. కేవలం కృష్ణుడితో యుద్ధం చేశాడే తప్ప బాణునికి ఇంకేమీ కాదు. ఎందుకు కృష్ణుడితో యుద్ధం జరిగింది? ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. శివుణ్ణి ఏమడిగాడు ఆయన? నీతో యుద్ధం చేయాలనుంది అన్నాడు. కానీ భగవంతుడిలో ఒక లక్షణం ఉంటుంది, ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ సంకేతములు. మనం ఏ రూపంతో ఈశ్వరుణ్ణి అర్చిస్తామో ఆ రూపంతో ఆయన శిక్షించడు, అది విశేషం. అప్పుడు ఇంకొక రూపంతో ఆయన శిక్షిస్తాడు శిక్షించాల్సి వచ్చినప్పుడు. ఎందుకంటే ఫలానా రూపంతో ఫలానా నామంతో అర్చించాం గనక ఆ నామరూపాలతో ఆయన మరి శిక్షించాడు. ఎందుకంటే ఆ రూపం కేవలం రక్షించడానికై ఉద్దేశింపబడింది. అందుకు శిక్షకి ఆయనే మరో రూపం ధరించి వస్తాడు. ఇది తెలియక మనం ఏం అనుకుంటామంటే పొరపాటును వ్యాఖ్యానించుకుంటాం. అందుకే భస్మాసురుడికి వరం ఇచ్చిన శివుడు తిరిగి భస్మాసురుడు తల మీద చేయి పెడతానని పారిపోయాడు. అసలు అందరినీ భస్మం చేయగలిగేటువంటి కాలాగ్ని రుద్రుడి మీద ఎవడైనా చెయ్యి పెట్టగలండి తల మీద? మరి ఎందుకు అలా వెళ్ళిపోయాడు శివుడు అంటే ఎంత విషవృక్షమైనా తన చేతిలో వేసిన దాన్ని తాను అనుకుంటాడు, అది విశేషం. అందుకు ఏ రూపంతో తనను ఉపాసించాడో ఆ ఉపాస్యదేవో ఆ రూపంతో శిక్షించదు. అందుకు ఆయనకి అభిన్నమైనటువంటి ఆయన ఉదయమే అయినటువంటి విష్ణువు వచ్చి వాపం చేశాడు భస్మాసురుడికి. మళ్ళీ ఇక్కడ తనతో యుద్ధం చేస్తానన్న బాణాసురుణ్ణి అభయమిచ్చిన చేతితో యుద్ధం చేస్తాడా శివుడు. అందుకే ఏం చేశాడంటే తనకు అభిన్నుడైన కృష్ణుడితో యుద్ధం చేయించి ఆ ముచ్చట తెచ్చాడు.
ఇది అన్నమాట సంకేతం కూడా, ఇది రహస్యం. ఇలా ఉంటాయి పురాణ కథలన్నీ కూడా. అందుకు ఇక్కడ బాణాసురుడు ఎందుకయ్యా ఇంత గొప్పవాడయ్యాడంటే, నకస్యావున్నత్యై భవతి శిరసస్తై అవనతిహి, నీ ముందు అవనతమైన శిరస్సు ఉన్నతానికి వెళుతుంది. ఎందుకంటే ప్రమదగణాల్లో ఒకడయ్యాడంటే ఎంత గొప్ప విశేషం అండి. కైలాసంలో నిత్యం శివసన్నిధిలో ఉండే భాగ్యం అతనికి లభించింది. అంతకు మించిన ఉన్నతి ఉంటుందా? ఆ ఉన్నతి దేని వల్ల వచ్చిందంటే, స్వామి నీ ముందు అవనతి పొందడం వల్ల వచ్చినదయ్యా అని చెప్తున్నాడు. అంటే భగవంతుని ముందు తల వంచిన వాడు ఎక్కడైనా తలెత్తుకు తిరగలడు. ఇది విశేషం. ఆయన ముందు తలవంచకుండా ఉంటే అందరి ముందు తలవంచవలసి వస్తుంది. అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం, ఈశ్వరత్వం అటువంటిది. అటువంటి ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయిస్తున్నాం. అందుకే తవైశ్వర్యం తవైశ్వర్యం అని చెప్పి అతర్క్యైశ్వర్యం అన్నాడు. ఏమిటి ఐశ్వర్యం అంటే? ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే, మంత్రశాస్త్రం చెప్తున్న విషయం చూడండి. ఈశ్వరుని ఐశ్వర్యం సర్వజ్ఞత తృప్తి రణాది బోధ స్వతంత్రత నిత్యం అలుప్త శక్తి అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞా షడాహురంగాని మహేశ్వరస్య. మహేశ్వరుడు అంటే శివుడు కదా. ఆయన దగ్గరున్న మహా ఈశ్వరత్వం ఏమిటి అంటే, ఆరు రకములుగా ఉంటుంది ఆయన ఐశ్వర్యము. వీటిని షడ్గుణైశ్వర్యములు అని అంటాం మనం. ఈ ఆరు ఏమిటంటే, సర్వజ్ఞత సర్వము తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞుండనగా శర్వునికే చెల్లు అంటాడు మహానుభావుడు. చాలా మంది మేము సర్వజ్ఞులు అనేవాళ్ళు ఉంటారు, కానీ సర్వజ్ఞుడు సృష్టిలో ఏ ఒక్కడు ఉండడు, ఒక్క భగవంతుడు తప్ప. ఆయనకే తెలుసు ఆయన ఎటువంటి సర్వజ్ఞుడు అంటే, త్రికాలవేత్త త్రిలోకవేత్త త్రిశూలధారి త్రిపురాసుర సంహారకుడు త్రినేత్రుడు. అందుకు సర్వజ్ఞుడు, సర్వం జానాతి, అన్ని తెలిసినటువంటి వాడు. మనము మన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి, ఆయన జ్ఞానానికి పరిమితి లేదు. అనంతత్వం కలిగినటువంటి సర్వజ్ఞత్వం ఆయన వద్ద ఉంది. అయితే మరి చాలా మంది సర్వజ్ఞులు అనే మహానుభావులు కనిపిస్తారంటే, లోకంలో కూడా కొందరు జ్ఞానుల్ని సర్వజ్ఞులు అంటారు. రమణ మహర్షి సర్వజ్ఞుడు, ఆదిశంకరుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞ పీఠంపై అధిష్ఠించాడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిపోయిన వాడు అర్థం కాదండి. ఇది ఒకటి బాగా తెలుసుకోవాలి. అన్నీ తెలిసిపోయిన వాడు అని అర్థం కాదు. ఎందుకంటే అంత పొడుగ్గా ఉన్న తేరు మంత్రం రాదా అంటే ఏం చెప్పగలను చెప్పండి. అంత సాము నేర్చిన వాడివే. అలాంటి వాడు ఒక విద్యలో లోపం ఉండొచ్చు. అందుకు సృష్టిలో సర్వజ్ఞుడు ఎవరు లేడు, ఒక పరమేశ్వరుడు తప్ప. అయితే లోకంలో మహాజ్ఞానుల్ని సర్వజ్ఞులు ఎందుకంటారంటే, సర్వము పరమేశ్వరుడే అని ఎవడికి తెలుసు వాడు సర్వజ్ఞుడు. అది విశేషం. సర్వము పరమేశ్వరుడే అని తెలిస్తే అదే సర్వజ్ఞత, అది మన సర్వజ్ఞత. ఈశ్వరుని సర్వజ్ఞత ప్రతి జీవి యొక్క, సృష్టిలో ప్రతి అణువు యొక్క పరిపూర్ణ జ్ఞానం ఆయనకే ఉంది. చివరికి మన గురించి కూడా మనకు తెలియదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన గురించి కూడా తెలిసిన వాడు మహాదేవుడికి మాత్రమే తెలుసు. అందుకే సర్వజ్ఞత. అటు తర్వాత తృప్తి అన్నారు. తృప్తి దీనినే నిత్య తృప్తి శక్తి అంటారు. నిత్య తృప్తుడు పరమేశ్వరుడు. నిత్యం తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అంతేగాని మనకి తృప్తి ఎప్పుడూ ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఎంత వచ్చినా ఇంకా ఏదో కావాలనే కొరత ఉన్నవాళ్ళం మనం. ఎప్పుడు కొరతే, వెలితే మన బ్రతుకు ఎంత నింపినా. అందుకే ఎప్పుడు ఉన్నవాటిని గమనించకుండా లేకున్న వాటికి పరిగెత్తేటువంటి నిత్య అసంతృప్త జీవుడు మనం. పరమేశ్వరుడు నిత్య తృప్తుడు, మహానంద స్వరూపుడు. అందుకే ఆనంద నిత్యానందుడు అని చెప్పడానికి నిత్య తృప్తి. అలాగే అనాది బోధ. అనాది బోధ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడు, గురుస్వరూపుడు. అలాగే స్వతంత్రత, మనం పరతంత్రులం. మన ఇంద్రియాలకు లొంగిపోయిన వాళ్ళం, మన మనస్సుకు లొంగిపోయిన వాళ్ళం, ప్రపంచానికి లొంగిపోయిన వాళ్ళం, మన అంతా పరతంత్రులమే. మన స్వతంత్రులం కాదు, పరమేశ్వరుడు ఒక్కడే స్వతంత్రుడు. అలుప్త శక్తి, ఎప్పుడు ఏమాత్రము లోటు లేనటువంటి వాడు. అటు తర్వాత అనంత శక్తిశ్చ, అనంతుడు. వీటిని మొత్తం ఆరు అని చెప్పారు. ఈ ఆరు నిజానికి పరబ్రహ్మ యొక్క మూడు లక్షణాలు. సత్, చిత్, ఆనంద అనేది. అనంత, అనంత శక్తి సత్, అనంతము అనే దాన్ని సత్ అని అంటారు. ఇక జ్ఞానము, చిత్ అనే దాని యొక్క లక్షణం ఏమిటంటే, సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేటటువంటివి ఏ నాలుగైతే చెప్పబడుతున్నాయో, ఈ నాలుగు చిత్ అని చెప్పబడుతున్నాయి. ఇప్పుడు సత్ అనంత శక్తి అయ్యి, సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేది చిత్ అయి, నిత్యతృప్తి అనేది ఆనందమైంది. అందుకే సచ్చిదానందం అనేది దానినే ఈ ఆరు గుణములుగా చెప్పారు. అది తవైశ్వర్యం అని మాటి మాటికి ఇక్కడ చెప్తున్నది. అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం. కనుక పరమేశ్వరుడు ఐశ్వర్యం ఏమిటో ఒక్కసారి భావన చేస్తే ఆ అనంతుడు మనకి ఏది ఇవ్వడు చెప్పండి.
అన్నీ ఇవ్వగలడు. అందుకు అనంత శక్తి సంపన్నుడైన ఆ పరమేశ్వరుడు నిత్యము లోకరక్షణ కోసం కనిపెట్టుకుంటూ ఉంటాడు. అందుకు లోకరక్షణ కోసం ఎటువంటి పనికైనా ఆయన సిద్ధమవుతాడట. అది తర్వాత శ్లోకంలో చెప్తూ అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసద కృపా విధేయస్యాసిజ్యస్త్రినయన విషం సంహృతవత సకల్మాష కంఠే తవన కురుతేన స్త్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః. చాలా గొప్ప శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. పరమేశ్వరుని యొక్క అపారమైన కారుణ్యాన్ని చెప్పేటటువంటి దివ్యమైన శ్లోకం ఇది. అపారమైన శక్తిని చెప్పేటువంటిది. ఎందుకంటే పరమేశ్వరుడు నిత్యం జగద్రక్షణ కోసం చూస్తూ ఉంటాడట. అందుకు ఆయన ఈ జగత్తుకి అకాండ బ్రహ్మాండ క్షయచకిత దేవాసుర కృప. ఒకసారి అకాల ప్రళయం వచ్చింది. ఎందుకంటే కాలప్రళయం మళ్ళీ ఈయనే ఇస్తాడు. అందుకే త్రినయన అని ఒక మాట అన్నాడు. త్రినయన అంటే మూడో కంటితో చేసేది ఏమిటి? అది ఎలాగూ చేస్తావు. కానీ అకాండ బ్రహ్మాండ క్షయ చకిత, అకాల ప్రళయాలు వచ్చినప్పుడు రక్షించేవాడు నువ్వే. అలా ఒకప్పుడు వచ్చిందయ్యా అకాల ప్రళయం, అకాలమైనటువంటి ఒక మహావేదన వచ్చింది. దానితో బ్రహ్మాండములే కదిలిపోయే, అంతేకాదు దేవ అసుర దేవతలు అసురులు మానవులు అందరూ కూడా కకావికలైపోయారు. అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వేదన కలిగింది. ఆ స్థితిలో నువ్వు అనుగ్రహించావు. ఎందుకు అనుగ్రహించావంటే కృపావిధేయ. ఎంత గొప్ప మాట చూడండి. పరమేశ్వరుడు దేనికి లొంగిపోతాడయ్యా అంటే దయకు లొంగుతాడ. అంటే ఆయన దయకు ఆయన లొంగుతున్నాడు, అది విశేషం. ఆ దయ దేనికి లొంగుతుంది అంటే మన భక్తికి లొంగుతుంది, అది విశేషం. తన దయకి తాను లొంగుతున్నాడు అంటే కృపావిధేయుడు. గొప్ప మాట అది. ఆ కృపావిధేయుడై ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాట. ఏమిటది అంటే దేవదానువులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు తీవ్రమైన విషం పుట్టింది. ఆ విషం మొత్తం భువనములన్నీ ఆక్రమించుకుంది. నల్లని పొగలతో జ్వాలలతో ఆక్రమించుకుని ఉంటే ఎక్కడ పని అక్కడే వదిలిపెట్టి పరిగెత్తారు. అమృతం మాడు దేవుడు ముందు పరిగెత్తారు అందరూ. ఎక్కడ పెడితే ఆ పరిగెడుతూ పరిగెడుతూ పరమశివ పరమేశ్వర అని అరుస్తూ పరిగెడుతున్నారు. అప్పుడు ఆ పరమేశ్వరుడే వారికి ఎదురుగా నిలబడ్డాడు. వీరందరూ పరిగెడుతుంటే ఆ విషాన్ని పరమేశ్వరుడు చూసి విషం సంహృతవత, దాన్ని సంహృతవత దాన్ని సంహరించాడు. సంహారం అంటే కూర్చుట అని అర్థం. హారము అంటే కూడికే కదా. సంహారము చక్కగా కూర్చేట. ఎలాగో అంటే అంత వ్యాపించిన విషాన్ని అలా నెమ్మదిగా ఇంత చేశాడు. అంటే ఆయన వెంటనే ఈ విషం యొక్క జ్వాలను చూసి వాటి ముందు నిల్చుని ఆయన రెండు చేతుల్ని కటిపైన ఉంచుకుని హుంకరించాట శివుడు. ఆ హుంకరించిన వెంటనే విషం భయపడింది. భయపడ్డ ఆ తీవ్రమైన విషం వ్యాపించిన విషమంతా కూడా క్రమంగా నల్లని మబ్బులాగా మారి, ఆ నల్లని మబ్బు క్రమంగా నల్లని కాటుక పిట్టలాగా మారి, అది క్రమంగా నేరేడు పండులాగా మారితే పరమశివుడు తన చేతిని చాచాట. ఆ చాచిన చెయ్యి ఎలా ఉందంటే విషధర కటకంబగు హస్తము అంటాడు శ్రీనాథుడు. అంటే పామునే కంకణంగా కట్టుకున్నటువంటి చెయ్యి ఇది. ఆ చేతిని చాచగానే ఆ విషం వచ్చి కూర్చుందిట చేతిలో. దాన్ని తన యొక్క కంఠంలో పెట్టుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఉదరములో ఉన్న లోకాలని రక్షించాలి. తన లోపల లోకాలున్నా తన బయట లోకాలున్నాయి. బయట ఉంచితే బయటికి ప్రమాదం, లోపలికి వెళితే లోపలికి ప్రమాదం. కనుక దేనికైనా మంచిది మధ్యలో ఉంచుకున్నట్టు ఆయన కంఠంలో దాచిపెట్టి లోకాన్ని కాపాడాడు. స కల్మాష కంఠే, ఆ కల్మాషము అంటే ఆ నలుపు ఆ కళంకం అక్కడ చూపించుకుంటున్నట్టు ఎప్పుడు నల్లగా పెట్టుకున్నాడు. సరే దానికి షో కూడా, ఇదిగో నల్లగా ఇక్కడ ఉంది చూడండి అని అందరికి ఇలా చూపిస్తున్నాడు. సకల్మాష కంటే అయితే ఆయన ఎటువంటి వాడు? నిజానికి తెల్లని వాడు. శివుడు అంటే తెల్లగా ఉంటాడట. పూర్తి మహాశ్వేతుడు ఆయన, మహాధవళ విగ్రహుడు. అందుకే ధవళేశ్వరుడు అని పేరు ఆయనకి. పూర్ణ ధవళ విగ్రహుడు అంటే పరిపూర్ణమైన నిర్మల తత్వం శివుడు అంటే. అలాంటి తెల్లని శరీరంలో నల్లని మచ్చ ఏంటండి? అయినా చెప్పి చూపించుకుంటున్నాడు ఆయన. పైగా తెల్లని శరీరంలో నల్ల మచ్చ ఉంటే మరింత ప్రగాఢంగా కనిపిస్తుంది. చక్కగా చూపించాడు. అంటే అది దానంతటది వచ్చిన మచ్చ, ఈయన కల్పించుకున్న మచ్చ, అది ఆలోచించాలి. అంత ఉన్నదాన్ని ఇంత చేసేసాడే, ఆ ఇంత కూడా లేకుండా చేయొచ్చు కదా. మరి ఇది ఎందుకు చూపించడం అంటే, మీ కోసం నేను ఎలాంటిదైనా భరించుతాందా అని మనకు చెప్పడానికి అది గుర్తులో చూపిస్తున్నట్ట. తన అభయత్వాన్ని దర్శింపజేస్తున్నాడు అందరూ. సకల్మాష కంటే తవనుకృతే నశ్రియమహో, అహో ఎంత ఆశ్చర్యమయ్యా, అది నీకు శ్రియం అయిపోయి. శ్రియం అంటే అలంకారము, శోభ అని అర్థం. ఆ కల్మాష కంఠము నీకు అది చక్కని అలంకారమైంది. ఎందుకంటే వికారోపి శ్లాఘ్య భువన భయభంగ వ్యసనినః, నీలాంటి వ్యసన పరుడికి వికారం కూడా శ్లాఘ్యంగానే కనిపిస్తుంది. శ్లాఘ్యము అంటే పొగడదగినది అని అర్థం. నీలాంటి వ్యసన పరుడికి వికారం కూడా సకారంగానే, గొప్పగానే కనిపిస్తుంది, అలంకారంగా కనిపిస్తుంది. ఏమిటి వ్యసనం? శివుణ్ణి వ్యసన పరుడు అంటున్నాడు. శివుడికి గొప్ప వ్యసనం ఉంది. వ్యసనం అంటే ఏమిటి? వ్యసనం అంటే తీవ్రమైన ఆసక్తి అని అర్థం. ఒక దాని గురించి తీవ్రమైన అటాచ్మెంట్ పెట్టుకుంటే దానికి వ్యసనం అని పేరు. అందులో కొందరు పాపం వ్యసనాలు వదులుకోవాలంటే తీవ్రమైన అటాచ్మెంట్ అనమాట. అలాగే శివుడికి కూడా తీవ్రమైన వ్యసనం ఉంది. ఏమిటా వ్యసనం అంటే భువన భయభంగ వ్యసనిన. చాలా గొప్పవాడు చెప్తున్నాడు. ఆయనకి ఏమిటయ్యా వ్యసనం అంటే, ఈ భువనములకు భయం కలిగితే ఆ భయాన్ని పోగొట్టడమే వ్యసనం అంట ఆయనకి. అంత గొప్ప విశేషం చెప్పారు చూడండి. ఆయన దయాళుత్వాన్ని చెప్పే గొప్ప మాట ఇది. భువన భయభంగ వ్యసనిన, ఇది తలంచుకుంటే చాలు మనం ఒళ్ళు పులకిస్తుంది. సమస్త భువనములకు భయము కలిగితే అది పోగొట్టడంలోనే వ్యసనం కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే భయాన్ని పోగొట్టడానికి నేనున్నానంటాడు. ఎప్పుడు ముందుకు వస్తాడు. నువ్వేమిచ్చావని చూడు, నువ్వేమిస్తావని చూడు శివుడు. అది విశేషం. నువ్వు భయాతురుడివే స్వామి నరిస్తే చాలు, వచ్చి అనుగ్రహిస్తాడు. నువ్విచ్చేదానికోసం చూడ్డయ్యా, నిన్న ఆపద నుంచి కాపాడడానికే చూస్తాడు. అసలు నువ్వేమిచ్చావని, విషం వచ్చినప్పుడు శివా నరిచాడు, ఆ తర్వాత ఎన్నొచ్చాయండి, కల్పవృక్షాలు వచ్చాయి, కామధేనువులు వచ్చాయి, చింతామణులు వచ్చాయి. అవి శివుడికి ఇస్తానన్న జ్ఞానం కూడా వీళ్ళకి రాలేదు. అవి వీళ్ళు పంచుకుందామని కూడా పడ్డారు, అమృతం దాకా కూడా. కనీసం అమృతం వచ్చినప్పుడైనా పాపం విషం తాగాడా ఆయన కొద్దిగిద్దాం అనుకున్నారా? నన్ను అనుకోలేదేనా అనుకున్నాడా? ఎందుకంటే వీళ్ళు అనుకున్న ఈ సంపదలేవి ఆయనకు అక్కరనే లేదు. ఆ స్వాత్మారాముడైనటువంటి వాడు, ఆయన వీటి వైపు ఆసక్తి ఉంటుందా? స్వయంగా తానే అమృత స్వరూపుడైన వాడు, ఆయనకు అమృతం మీద ఆసక్తి ఉంటుందా? స్వయంగా తానే కల్పవృక్షం భక్తులు పాలిటి కల్పవృక్షం, స్వయంగా తానే భక్తులు పాలిటి చింతామణి, స్వయంగా తానే భక్తులు పాలిటి కామధేనువు, ఆయనకి కామధేనువులు ఇవన్నీ కావాలండి. విషం మాత్రం కావాలా? మరి విషం మాత్రం ఎందుకు తీసుకున్నాడు? విషం తన కోసమో టేస్ట్ చూద్దామని తీసుకోలేదు కదా, సర్వ జగద్ రక్షణ కోసం భరించాడు. అందుకు మరొక లీలను ఇక్కడ చూపిస్తున్నాడు. హాలాహల భక్షణ లీల, దివ్యమైన లీల. ఈ లీలకి సంకేతంగా ఆయన పేరే నీలకంఠుడు. అందుకే వేదం కూడా మాటి మాటికి నీలగ్రీవాయ చ శితికంఠాయ చ అన్నది. స్వామి నీలగ్రీవా, స్వామి శితికంఠ. శితికంఠ అంటే తెల్లని కంఠం కలవాడా, ఓ నీలకంఠ రెండు అన్నది. ఎందుకంటే నీలకంఠ అన్న తర్వాత తెల్లని కంఠం కలవాడా అన్నది. చూడండి అంత చక్కగా చెప్పింది వేదం. ఎందుకంటే నువ్వు నీలకంఠుడివే కానీ పాపం నిజానికి తెల్లని కంఠమే నీది, మా కోసం నీలకంఠం చేసుకున్నావయ్యా అది వేదం చెప్తున్న హృదయం. అందుకే నీలగ్రీవాయ శితకంఠాయ చ. అప్పటి నుంచి ఆయనకి ఇష్టమైన పేరు ఏమిటంటే నీలకంఠ. నీలకంఠ అని పిలిస్తే చాలు వెంటనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ నీలం మిమ్మల్ని రక్షించడానికి, అందుకు మీకోసం ఏదైనా నేను చేస్తానయ్యా అని చూపిస్తున్నాడు. భువన భయభంగం వ్యసనినః, ఈ మాట ఎంత గొప్పదంటే భావుకుడైన వాడు ఇలాంటి మాటల్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉంటాడండి. శివుడు భువన భయభంగ వ్యసనినుడు. శివుడు ఎలాగో ఆవిడ కూడా అంతేనండి. అందుకే ఆయన విషం పట్టుకుని మింగమంటావా అని అడిగేటండి. ఎందుకంటే ఆవిడ పెర్మిషన్ లేకుండా ఏది తీసుకోకూడదు. అంతకు ముందు ఆవిడ రాకముందు ఇష్టం ఏదైనా తినచ్చు, ఆవిడ వచ్చాక మాత్రం ఆవిడ యాక్సెప్ట్ చేసినవే తినాలి. అందుకే తినమంటావా అంటే తినమందిటది. ఎవరంటే భర్తను ఎవరైనా విషం తినమని అంటారా? ఎందుకంటే ఏ స్త్రీ అయినా దేనికైనా సిద్ధమే, కానీ మాంగళ్యం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ముందు ప్రిఫరెన్స్ దానికే. మరి మృంగడి వాడు విభుండని మృంగడి దియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ. తినేవాడు భర్త, తినేది విషం, కానీ లోకానికి మేలని మింగమందిట ఆవిడ. అంటే ఆవిడ కూడా భువన భయభంగ వ్యసని. ఆ తల్లి కూడా సామాన్యురాలా, ఆవిడ కూడా పని చేయనుంది. అయితే లోకం బాగుంటే చాలు, ఆయనకి ఏమైనా పర్వాలేదని ఆవిడ అనుకుంటుందా? కాదు. ఎందుకంటే ఆయనకేమి అవదని ఆవిడకి తెలుసు. ఆయన మృత్యుంజయుడు గనక, అందుకే మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రమునెంత మదినం నినదో అన్నారు పోతన గారు. అంత గొప్పగా చెప్పారు. అందుకే ఆయన ఎవరు? ఏ పరమేశ్వరుడు దగ్గరుంటే అన్ని ఐశ్వర్యములు ఉంటాయో ఆ పరమేశ్వరుణ్ణే ఆవిడ ప్రేమించి మరీ పట్టుకుంది. అందరూ చెప్పారు ఆయన్ని పట్టుకున్నావా, ఆయన దగ్గర ఏముందని. ఆయన దగ్గర ఏముందో నాకు తెలుసు, మీకేం తెలుసు? తమైశ్వర్యం అతక్కైశ్వర్యం, ఆయన ఏమిటో నాకు తెలుసు. అమృతుడు, అజరుడు, అమరుడు, అటువంటి పరమాత్మను నేను వలచాను. తెలివైన ఆవిడ, ఆవిడ అందుకే శివుణ్ణి పట్టుకుంది. ఆ శివుణ్ణి పట్టుకోవడం వల్ల ఆ తల్లి నిత్యముత్తయుదువా, ఆయన మృత్యుంజయుడు కనుక అంత చక్కటి దాంపత్యం. అందుకే ఆ తల్లి కూడా భువన భయభంగ వ్యసనిని, అందుకు మింగేశాడు ఆవిడ తినమందుట. ఆయన తినేశాడు, లోకాన్ని కాపాడాడు, ఇద్దరు కలిసి కాపాడారనమాట లోకం. ఆవిడ వద్దంటే తీసుకోడు ఆయన, అప్పుడు ఇంత దేవతలే మోగుతారు. అందుకు ఇద్దరిది ఒకటే హృదయం రక్షిద్దామని ఆయన ముందుకు వస్తే ఇంకా ప్రేరేపిస్తుంది. అందుకే శివుణ్ణి మనం స్వామి అని ప్రార్థిస్తే వెళ్ళి కాపాడవయ్యా అని అమ్మే పంపిస్తుంది. చంద్రశేఖర భక్తాప్తి భంజనాయే నమో నమః. ఈ భువన భయభంగ వ్యసనినః అనే మాట ఇంత అందమైనది కనుకనే ఆదిశంకర భగవత్పాదులు ఈ మాటకు పులకించిపోయి సౌందర్య లహరిలో ఇదే మాట వాడారు. భూ భుగ్నౌ కించిత్ భువన భయభంగ వ్యసనిని అనే మాట వేశారు ఆయన. భువన భయభంగ వ్యసని ఇదే మాట అమ్మవారికి వాడారు. అంటే అంత మహానుభావుడు పదం తీసుకుని కాపీ కొట్టాడు అండం మహాపాపం. మా అయ్యే కాదయ్యా, మా అమ్మ కూడా అలాంటిదే అని చెప్పడానికి ఆయన అక్కడ చూపిస్తూ మహిమ్న స్థితి రచించిన పుష్పవంతుడు సామాన్యుడు కాదని చెప్పడానికి శంకరుల వారు శిఖరిణి ఛందస్సు అక్కడి నుంచే ఆయన స్ఫూర్తి పొంది తీసుకోవడమే కాక శబ్దాన్ని కూడా యథాతథంగా సౌందర్య లహరిలో వాడి చూపించారు. ఇది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎంతటి దయ్యండి, ఆయన ఆ విషాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందరూ పారిపోయారే, ఆయన మాత్రం నిలబడ్డాడు. ఎటువంటి సాహసం అది! ఆ వెళ్ళినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు, దేవతలు కూడా పారిపోయారు, కానీ శివుడు ఒక్కడే నిలబడ్డాడు. అసలు నిలబడ్డమే మహాకష్టం, ఆయన ఒక్కడే నిలబడ్డాడు కష్టం వచ్చినప్పుడు. ఇక్కడ మరొకటి గమనించండి, ఈశ్వరుడైన వాడికి ఉండవలసిన లక్షణం ఇందులో చూపిస్తున్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ప్రభువు అంటే ఎవరు? పాలకుడు. పాలకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ప్రజలు భోగాలు అనుభవించవచ్చు, కష్టాలు అనుభవించవచ్చు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు, కానీ భోగాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు కాదు. అదొక్కడ తెలుసుకుంటే దాని శివుడు మనకు చెప్తున్నది. అందుకే సుఖాల కోసం ముందుకు రాడయ్యా, కష్టం వచ్చినప్పుడు ముందుకు వచ్చేవాడు పాలకుడు. అది జగదీశ్వరుడు, తొలి పాలకుడు, ఆది పాలకుడైనటువంటి పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. ఆ వచ్చి ఆ నిలబడినప్పుడు సరే ఆయనైతే నిబ్బరంగా ఉన్నాడు, కానీ ఆయన ఒంటి మీద మాత్రం ఎన్నున్నాయి, పాములు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, మరి ఇవి మాత్రం నిబ్బరంగా ఉంటాయా? మరి దేవతలకే అడ్రస్సులు లేకుండా వెళ్ళిపోయారు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ పారిపోయారే, మరి అవి ఎలా ఉన్నాయండి? కదలంబారవు పాప పేరులొడలు ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు ఎర్రగావు నిజ జూటార్థేందుడు కందడు వదనాంభోజము వాడదు ఆ విషమున ఆహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షింపుచో మృంగుచో. దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, గొంతులు పెట్టుకున్నప్పుడు కానీ ఏ వికారము లేదు. ఆయన నిర్వికారుడై ఉన్నాడు. ఆ వేడికి ఆయన ఒంటికి చెమట పట్టలేదు, కళ్ళు ఎర్రబడలేదు. అంతెందుకు ఆయన ఒంటి మీద ఉన్న పాము కూడా హాయిగా చూస్తూ కూర్చున్నాయట. పాములు కదలంబారవు పాప పేరులు, పాప పేరులు అంటే పాముల దండలు, ఆయన వేసుకున్న దండలన్నీ అవే కదా. అవి అటు ఇటు కదలకుండా నిబ్బరంగా ఉన్నాయట. అదే విషయం వచ్చింది కదా అని అవి అటు ఇటు భయంకా కూడా కదలలేదు. ఎందుకంటే ఇవి అంత నిర్భయంగా ఉన్నాయి అంటే శివుడి దగ్గర ఉన్నాయి కనుక. అదే విశేషం, శివుణ్ణి ఆశ్రయించుకున్న వాడు ఎటువంటి భయం వచ్చినా నిబ్బరంగానే ఉంటాడు. అది విషయం, ఎందుకంటే మేము శివుడు దగ్గరున్న మాకేం విషయం ఏం చేస్తుంది? అది శివాశ్రయం అంత గొప్పది, అందుకు అవి కదలలేదు. అంతేకాదు చంద్రుడు ఆయన్ని ఆశ్రయించుకుని ఆయన దగ్గరే ఉన్నాడు, అతడు కూడా ఎర్రబడలేదట. నిజ జూటార్థేందుడు కందడు, నిజ జూట అర్ధ ఇందుడు, ఆ యొక్క తలపై ఉన్నటువంటి అర్ధచంద్రుడు కందడు, కందలేదు. అది విశేషం. పైగా ఆయన ఏమిటండి, ఎవడి మీదైనా ఇష్టం ఉంటే ఏదైనా ఇవ్వచ్చు, కానీ నిప్పు ముద్దలు తింటాడా ఎవడైనా? ఒక్క శివుడే తినగలడన్నాడు పోతన గారి పద్యాలు భాగవతంలో. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చనరులకు చిచ్చు కడి కొనగవచ్చునే చిచ్చరచు పచ్చుపడిన శివునకు తక్కన్నంటాడు పోతన. అంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. మెచ్చిన మచ్చిక కలిగిన, ఒకరి మీద మెప్పు వస్తే లేదా మచ్చిక వస్తే ప్రేమ వస్తే ఇచ్చిన ఇవ్వచ్చుగాక ఇచ్చనరుడుకు, తన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు కాదను, కానీ చిచ్చు కడి కొనగ వచ్చునే. ఎంత చక్కని తెలుగు మాట అండి, అందుకే అర్థం కావట్లేదు. చిచ్చు కడి, చిచ్చు అంటే నిప్పు, కడి అంటే ముద్ద. చిచ్చు కడి కొనగ వచ్చునే, ఏమైనప్పుడు నిప్పు ముద్ద తినచ్చా? తింటాడండి. నిప్పుని కంటి చూపులో పెట్టుకున్నవాడు నిప్పు ముద్దని తినడా? చిచ్చు కడి కొనగవచ్చున చిచ్చరచ్చు పచ్చుపడిన శివునకు తక్కన్ అన్నారు గౌతమ గారు. అది పరమశివుని యొక్క దివ్యానుగ్రహ వైఖరి, భువన భయ భంగ వ్యసనిన. అందుకే ఆ శంకరులు నువ్వు చాలా పరమోపకారివయ్యా, పరమోపకారివి అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే, అమ్మో ఎంత ఉదాహరణ, ఇంతకు మించి ఏం చెప్పగలను, నాలంగా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతి పశ్యన్ కుక్షిగణాం చరాచరగణాం పశ్యన్ కుక్షిగతాం చరాచరగణాం బాహ్యస్థితాం రక్షితుం సర్వామర్చ్య పలాయనంషదమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిలితం నోద్గీర్ణమే వత్వయా. నాలంగా పరమోప కారకం చాలయ్యా, ఈ పరమోపకారం ఏంటి, ఇంత దయ్యేమిటయ్యా, నీకు ఇంత దయ్యేమిటి, ఎంత పని చేశావు.